శ్రీమద్భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయము 45వ శ్లోకము. కుచుశ్చ సుహృదం కృష్ణం స్వాగతం తేతి రాహంస నైకోప్యభూజి కవలా ఏహితః సాధు భుజాథాం. ఉచుశ్చ సుహృతం కృష్ణం స్వాగతం తేతి రాంహస నైకోప్యాభోజి కవలా ఏహితం సాధు భుంజథాం ఉచుశ్చ సుహృదం కృష్ణం స్వాగతం తేతి రాంహస నైకోప్యాభోజి కవలా ఏహితం సాధు భుంజథాం. ఉచుశ్చ సుహృదం కృష్ణ స్వాగతం తేతి రాంహస నైకోప్యాభోజి కవలా ఏహితం సాధు భుంజథాం. భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద్. ద కవర్డ్ బాయ్ ఫ్రెండ్స్ సేడ్ టు లార్డ్ కృష్ణ, యూ హ్యావ్ రిటర్న్ సో క్విక్లీ, వీ హ్యావ్ నాట్ ఈటన్ ఈవెన్ వన్ మోర్సల్ ఇన్ యువర్ అబ్సెన్స్. ప్లీజ్ కమ్ హియర్ అండ్ టేక్ యువర్ మీల్ వితౌట్ డిస్ట్రక్షన్. పర్పట్ ద వర్డ్ సర్వగతం తేతి రాంహస ఇండికేట్ దట్ ద కవర్డ్ బాయ్స్ వార్ congratulating Krishna for having brought the cows back so quickly from the forest. Now Lord Krishna, beloved friends, urged him to sit down properly and eat to his full satisfaction. According to Srila Prabhupada, Krishna, the Supreme Personality of Godhead, the covered boyfriends felt quite jubilant and were eager to eat with their dear friend Krishna.
Om Ajnanathimirandasya Jnananjana Shalakaya చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామని. నమాచార్య పదాయ నిథాయ కృపపదాయని గౌరకథ ధామదాయ నగరగ్రామతారని. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదంత స్వామినితి నామని. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని. వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ముంజుచా సుహృదం కృష్ణ స్వాగతం తేతి రామహస నైకోప్యా భోజి కవల హేగితం సాధు భుంజథాం. ద కవర్డ్ బాయ్ ఫ్రెండ్స్ సేడ్ టు లార్డ్ కృష్ణ, యూ హ్యావ్ రిటర్న్ సో క్విక్లీ, వీ హ్యావ్ నాట్ ఈటన్ ఈవెన్ వన్ మోర్సల్ ఇన్ యువర్ అబ్సెన్స్. ప్లీజ్ కమ్ హియర్ అండ్ టేక్ యువర్ మీల్ వితౌట్ డిస్ట్రక్షన్. మనం చాలా రోజుల నుంచి ఇక బ్రహ్మ విమోహంలో చర్చిస్తున్నాము. ఇక బ్రహ్మదేవుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. నిన్న శ్లోకంలో మనం చర్చించాం, వాళ్ళకి అంటే ఆ గోపబాలుడికి మొత్తం లీల జరిగి అది బ్రహ్మ తీసుకువెళ్ళిన తర్వాత ఒక దూడల్ని గోపబాలుడిని ఒక సంవత్సరం పాటు వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారన్నమాట. భగవంతుని యొక్క యోగమాయ చేత ప్రభావితులైనారు. ఇప్పుడేమైంది, భగవంతుడు తిరిగి రావడంతో వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఒక సంవత్సరం పాటు మనము భగవంతుని యొక్క లీలలో లేము. భగవంతుడు కృష్ణుడు ఏం చేశాడు, తన శరీరాన్ని ఆయన విభజన చేసుకున్నాడు అనమాట. ఇక గోప బాలులుగా, తర్వాత తుడలుగా వాళ్ళు ఈ యోగ మాయ అనేది అంత శక్తివంతమైంది. భగవంతునికి రెండు రకాల మాయలు ఉన్నాయన్నమాట, శక్తివంతమైనటువంటి మాయలు. ఒకటి వచ్చి యోగ మాయ, రెండు వచ్చి మహామాయ. భగవంతుని యొక్క లీలలంతా కూడా, పవిత్ర భక్తియుక్తి సేవకు సంబంధించిన లీలలంతా కూడా, అదేవిధంగా పవిత్రమైనటువంటి ధామాలంతా కూడా, అందుకే ముఖ్యంగా రూపగోస్వామి ఈ యొక్క భక్తిని ఆచరించడానికి ధామాలనే ఆయన ముఖ్యంగా మనకి చెప్తున్నాడు, ధామంలో నివసించాలని చెప్పి చెప్తున్నాడు మధురవాస. ఎందుకంటే ఈ ధామాలు కూడా పూర్తిగా భగవంతుని యొక్క యోగమాయ చేత ఆవరింపబడి ఉంటాయి. మనం వేరే ప్రదేశంలో ఉన్నట్లయితే కన్నా ఈ ధామాలకు కాకుండా అక్కడ మహామాయ ఉంటుంది. మహామాయని పక్కకు మన సాధారణ భక్తి చేత, సాధు సంగతం చేత, మన ఆధ్యాత్మిక కార్యక్రమాల చేత ఏం చేయాలి, మహామాయను తొలగించి మన యోగమాయలోకి ప్రవేశించాలి. అయితే ఈ ధామాల్లో ఏమంటే అది పూర్తిగా భగవంతుని యొక్క యోగమాయ చేత ఉంటాయి కాబట్టి మనకు సులువుగా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందొచ్చు. మనం ఒక రకంగా చాలా అదృష్టవంతులం, తిరుమల లాంటి ధామంలో మనం నివసిస్తున్నాం, పవిత్రమైన ధామంలో. ఇది పూర్తిగా భగవంతుని యొక్క యోగమాయ చేత ఆవరింపబడి ఉంటుందన్నమాట. అదేవిధంగా భగవంతుని యొక్క లీలలంతా కూడా, భగవంతుని యొక్క లీలలు, జన్మ, ఆయన కర్మ, ప్రతి ఒక్కటి కూడా యోగమాయ చేత నిర్వహించబడతాయి. మన యొక్క కార్యక్రమాలు అంటే భౌతికమైనటువంటి జీవి జీవించేటువంటి కార్యక్రమాలు కానీ ఆయన చేసేటువంటి పనులంతా కూడా మహామాయ చేత నియంత్రించబడతాయన్నమాట. ఇది వ్యత్యాసం. ఇక్కడ ఏమైంది, ఈ గోప బాలులంతా కూడా వాళ్ళు యోగమాయలో ఉన్నారు. వాళ్ళు ఒక సంవత్సర కాలం అయినా కానీ వాళ్ళకి తెలియదు, ఒక సంవత్సరం అయిపోయినది వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఈ శ్లోకంలో, ఓ కృష్ణ నువ్వు ఎంత తొందరగా వచ్చేసావు, నువ్వు ఒక క్షణంలో వచ్చేసావు, నువ్వు అక్కడ ఎంత అయింది, ఒక సంవత్సరం అయిపోయింది, మేము ఒక మెత్తు కూడా తినలేదు, నువ్వు లేవు కాబట్టి నేను తినలేదు, మేము తినలేదు, నీకోసం మేము వేచి ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు టోటలీ వాళ్ళు భగవంతుని యొక్క మాయలో ఉన్నారన్నమాట. అదేవిధంగా ప్రభుపాద గారు కృష్ణ పుస్తకంలో చెప్తారు, ఈ రాసలీల నృత్యం కూడా జరిగింది, రాస పౌర్ణమి అని చెప్పి జరుగుతుంది అన్నమాట, కార్తీక మాసంలో మహారాస అని చెప్పంటారు దాన్ని. వాళ్ళు మామూలుగా మనకు తెలిసి ఒక రాత్రి అయితే ప్రభుపాద గారు భాషణలో వివరిస్తున్నారు బ్రహ్మ యొక్క రాత్రి అని చెప్పి చెప్తున్నారు. బ్రహ్మ రాత్రి అంటే ఎన్ని, 1000 మహాయుగాలు. చతుర్యుగాలు 4 అయినట్లయితే ఒక మహాయుగం అవుతుంది, సత్య, త్రేత, ద్వాపర, కలి. ఇటువంటివి 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రి 12 గంటలు అనమాట. అట్ట బ్రహ్మ రాత్రి కాలంలో ఆయన ఆ లీలను జరిపాడు అనమాట. అంటే పూర్తి బ్రహ్మాండాన్ని భగవంతుడు ఏం చేశాడంటే పూర్తిగా యోగమాయలో ఉంచేశాడు. సూర్యుడు మొదలలేదనమాట. ఒక బ్రహ్మ రాత్రి కాలం ఏమైంది, స్తంభస్థితిలో ఉంది. పూర్తి బ్రహ్మాండమే ఏమైపోయింది, స్తంభస్థితిలోకి వచ్చేసింది. ఇది భగవంతుని యొక్క యోగశక్తి. ఇక్కడ చూడచ్చు మన యొక్క ఈ గొప్ప వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారంట, భగవంతుని కోసం వేచి ఉన్నారని. వాళ్ళు కృష్ణుడిని స్నేహితుడిగా భావిస్తున్నారు. కృష్ణుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, స్నేహితుడిగా భావిస్తున్నారు. భగవంతుడు వచ్చి ఆయన పూర్తిగా నిజంగా అనుకుంటాడు అతను స్నేహితుడు అని చెప్పి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవదేవుడు అయినా కానీ నటన లేదు అక్కడ, ఆయన నటన కాదు అది. ఆయన పూర్తిగా భావిస్తున్నాడు వాళ్ళు నా స్నేహితులు అని చెప్పి, వాళ్ళు కూడా ఏమని భావిస్తున్నారు, కృష్ణుడు మా స్నేహితుడు అని చెప్పి భావిస్తున్నారు. ఇది భగవంతునితో ఉన్నటువంటి సంబంధం అనమాట, అది గాఢమైనటువంటి సంబంధం. కాబట్టి వీళ్ళేం చెప్తున్నారు, కృష్ణ నువ్వు తొందరగా వచ్చేసావే, ఒక మేము నువ్వు లేని దానివల్ల మేము తినలేకపోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుని కృష్ణుని పొగుడుతున్నారు అనమాట. నువ్వు ఎంత తొందరగా తొలగొచ్చేసావు, మన ఏదైనా కానీ ఒక సేవ ఇచ్చినట్లయితే కన్నా ఎవరికన్నా కానీ భక్తులకు కానీ లేదంటే మిత్రులకు కానీ వాళ్ళు బాగా చేస్తే మనం ఏం చేస్తాము, నువ్వు చాలా బాగా చేసావు, మందిరాన్ని శుభ్రపరిచావు, చాలా బాగా శుభ్రపరిచావు, పుస్తకవిత్తనం చాలా బాగా చేసావు, గోసేవ బాగా చేసావు అని చెప్పి అంటుంటాం మనం. ఆ విధంగా వీళ్ళేం చేస్తున్నారు, గోపు వాళ్ళు కృష్ణుని పొగుడుతున్నారు అనమాట. ఎంత తొందరగా ఈ అవధుడులను తొలగొచ్చేసావు ఇక్కడికి, చాలా తొందరగా వచ్చేసావు అని చెప్పి చెప్తున్నారు అనమాట, కృష్ణుని కీర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రా. వాళ్ళే ఇక్కడ ప్రభుపాద గారు భాష కూడా చెప్తున్నారు, వాళ్ళు ఈ సఖ్యరసంలో భగవంతునితో ఉన్నటువంటి ఈ యొక్క ఎంతో దివ్యమైనటువంటి ఈ యొక్క సంబంధంతో వాళ్ళు ఒకరికొకరు కృష్ణుడు ఆనందిస్తున్నాడు ఆహారం తింటూ తన యొక్క స్నేహితులతో పాటు. అదేవిధంగా గోపబాలు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రతి ఒక్క జీవికి భగవంతునితో ఒక సంబంధం అనేది ఉంటుంది. ప్రభుపాద గారు ఎన్నో చోట్లలో ఎన్నో సందర్భాల్లో ఆయన వివరించాడు, మన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం, ఈ మానవ జీవుల కర్తవ్యం వచ్చి భగవంతునితో మన తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోవడం.
మనం ఈ సాధన భక్తి అంతా చేసేది దానికోసమే. భక్తిలో కూడా రెండు రకాలటువంటి భక్తులు ఉన్నాయి. ఒకటి వచ్చి వైది భక్తి, రెండు వచ్చి రాగానుక భక్తి. వైది భక్తి అనేది మనం చేస్తున్నాం, మనం అనుకునే దానికి లేదు. నేను కృష్ణుడికి స్నేహితున్నాను, లేదంటే నేను తల్లిదండ్రులు అని చెప్పి మనం భావించడానికి లేదనమాట. దాన్ని సహజీయులు అంటారు. సహజీయులు అంటే కృత్రిమంగా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకునేది. వాళ్ళ హృదయం ఇంకా పవిత్రమైనడు, వాళ్ళకంత ప్రేమ అనేది ఉన్నది భగవంతుని మీద. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లీలలంతా వినేసి గోపవాళ్ళు లీల వింటారనమాట, కృష్ణుడు గోపవాళ్ళతో ఆడుకునేది. వాళ్ళు ఏం చేస్తారు, నేను కృష్ణుడికి స్నేహితుని చెప్పి అనుకుంటారు. కృష్ణునికి స్నేహితుడు కావాలంటే అంత సులువైనటువంటి పని కాదు. నిప్పు అగ్గి ఉంది, అగ్గి అగ్గితోనే కలుస్తుంది, ఇంకొక అగ్గితోనే అది కలుస్తుంది, ఇంక వేరే పదార్థంతో అది కలదు. నీళ్లుంది, నీటితోనే కలుస్తుంది. అట్లా కృష్ణుడితో ఎవరైనా కానీ నిజమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే గనా వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెంది ఉండాలి, చాలా పవిత్రం. ఎందుకంటే భగవంతుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు, చాలా పవిత్రుడు కాబట్టి. అదే స్థాయిలో ఉంటే తప్పితే భగవంతునితో ఎటువంటి సంబంధాన్ని మనము ఏర్పరచుకోలేము, వాళ్ళ యొక్క ఆ యొక్క అభినవ సంబంధం అనేది రాదనమాట. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం చాలా పురోభివృద్ధి చెందితే తప్పితే భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోలేం. మనం ఏదైనా కానీ కృత్రిమంగా కానీ మనం కానీ భావించినట్లయితే, నేను భగవంతునికి తల్లిదండ్రులని చెప్పో లేదంటే స్నేహితులని చెప్పో రకరకాలుగా, అది ఒక రకమైనటువంటి మాయ అనమాట. భక్తులు మనం అభివృద్ధి చెందేటప్పుడు కొన్నిసార్లు ఈ కంక్లూషన్స్కి వచ్చేస్తాం అన్నమాట, ఈ ఆలోచనలకి, నేను భగవంతునికి స్నేహితుణ్ణి. ప్రభుపాద్ చెప్పాడు, నువ్వు మొదట నువ్వు ఈవెన్ ఇక్కడ చైతన్య శిష్టాశ్రమంలో కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు, నీ యొక్క దాసుని నీ పాదాల చింత రేణువుని అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మనం భగవంతుని యొక్క దాసుడు అని చెప్పి మనము భక్తిని చేసుకుంటూ వెళ్ళాలి. రకరకాల సంబంధాలు ఉన్నాయి భక్తి రసాముల సింధు ప్రకారము భగవంతునితో. ఇక మనకు తెలిసే ఐదు రకాల సంబంధాలే, బట్ భక్తి రసాముల సింధు ప్రకారం 12 రకాల సంబంధాలు ఉన్నాయన్నమాట భగవంతునితో. మొదటిది వచ్చి శాంతరసము, రెండు వచ్చి దాస్యరసము, తర్వాత సౌహార్దము, దీన్ని సఖ్యరసం కూడా అంటారు, తర్వాత వచ్చి వాత్సల్య రసము, తర్వాత వచ్చి మాధుర్య రసము, తర్వాత మిగిలినటువంటివి ఉన్నాయి లైక్ ఇక్కడ హాస్య రసము, తర్వాత కరుణ రసము, భయానక రసము, వీరరసము, బీభత్స రసము, అద్భుత రసము, సౌహార్ద రసము అని చెప్పి ఇక్కడ 12 రకాలటువంటి సంబంధాలు భగవంతునితో ఉన్నాయన్నమాట. దీంట్లో ఏదో రకంగా లైక్ ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కంసుడు ఉన్నాడు, కంసుడు వచ్చి బీభత్స రసంలో ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు అతనికి భయము, అతను కూడా భక్తి చేస్తున్నాడు ఒక రకంగా, ఎప్పుడు భయపడుతున్నాడు కృష్ణుడు అంటే అతనికేమీ భయం, కృష్ణుడు ఎప్పుడు వస్తాడు. ఇక్కడ భక్తిలో రూపకోసం ఏం చెప్పాడంటే, మనం ఈ నియమ నిబంధనలంతా పాటించేదంతా కూడా ఎల్లవేళలా కృష్ణుని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కృష్ణుని మర్చిపోకూడదు. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఇది అల్టిమేట్ అనమాట. కంసుడు కూడా ఏం చేస్తున్నాడు, కృష్ణుని ఎల్లవేళలా గుర్తుపెట్టుకున్నాడు. ఏ విధంగా, ఎప్పుడు కృష్ణుడు వస్తుంది, నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్ లో, ఆ గ్లాస్ లో కూడా కృష్ణుడు కనిపించేదనమాట అతనికి, కృష్ణుడు వచ్చి సంహరిస్తారేమో. ఏదన్నా కానీ పొరపాటున ఒక అద్దం కింద పడి పగిలిపోయింది అనుకో, అద్దం పగిలినప్పుడు కొన్ని వందల పీసులుగా మారుతుంది, ఈ వందల ఈ ముక్కల్లో కూడా ఏం చేసేది అతనికి, కృష్ణుడు కనిపించేది అనమాట. ఎప్పుడు వస్తాడు, ఏదైనా సౌండ్ వస్తే చాలు కృష్ణుడు అని వచ్చేసారేమో, దూకాడేమో అని చెప్పి భయపడేవాడు అనమాట. పూర్తిగా అతను ఏం చేస్తున్నాడు, కృష్ణుని చైతన్యంలోనే ఉన్నాడు, బీభత్సం అంటే అతనికి భయంతో ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ 12 రకాలటువంటి సంబంధాల్లో ఏదైనా కానీ మనం భగవంతునితో మనము ఈ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అయితే ఇంతకుముందు మనం చర్చించినట్లు మనము వైద్య భక్తిలో ఉన్నాం, రాగాను భక్తిలో మనము లేము. ఇక్కడ గోపాలరేమో కృష్ణుడితో చాలా, అదే బ్రహ్మ కూడా ఏం చేస్తున్నాడు, వాళ్ళంతా సన్నిహితంగా ఉండడం చూసి ఆయనకు అర్థం కాలేదన్నమాట. ఇతను దేవాది దేవుడు, కృష్ణుతో ఇంత సన్నిహితంగా ఉన్నారు అని చెప్పి ఆయనకు అర్థం కాలేదు. అందుకనే ఆయన ఏం చేశాడు, ఆ గోవుల్ని ఆ గోప యొక్క దూడల్ని అపహరించాలని చెప్పి అనుకున్నాడు అనమాట, పరీక్షించాలనుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేస్తాం, కొన్నిసార్లు ఈ భక్తి సేవకు వచ్చినప్పుడు ఇల్లంతా వినేసి మనం కూడా ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటాం, తప్పనమాట. మనం ఇంకా వైద్య భక్తిలో ఉన్నాము. మనం వైద్య భక్తి అంటే ఏమి, నియమ నిబంధనలను ఆచరించడం, తప్పనిసరిగా నియమ నిబంధనలనే ఆచరించాలి. రూపగోస్వామి ఇక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా ఏం చేశాడంటే, ఆయన శిష్యాష్టకాన్ని మాత్రమే రాశాడు, మిగిలిందంతా కూడా ఆయన తన యొక్క శిష్యులైనటువంటి రూపగోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళకి శక్తినిచ్చి, వాళ్ళకి జ్ఞానాన్నిచ్చి వాళ్ళ దగ్గర రాయించారు. ఈ రూపగోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు చాలా భగవంతునికి, చైతన్య మహాప్రభుకి చాలా దగ్గరటువంటి శిష్యులు. ముఖ్యంగా ఈ రూపగోస్వామికి చైతన్య మహాప్రభు ఈ ప్రయాగ దగ్గర మొదట వాళ్ళు రామకేళిలో కలుస్తారు. చైతన్య మహాప్రభుని సనాతన్ గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు పూర్వ ఆశ్రమంలో దబీర్కాస, సాకార్ మల్లిక అనేటువంటి పేర్లతో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా గానీ ఈ హుసేన్ షా యొక్క రాజ్యంలో మంత్రులుగా ఉంటారు వాళ్ళు. దబీర్కాస, సాకార్ మల్లిక అనేటువంటి పేర్లతో చైతన్య మహాప్రభు రామకేలి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు కలుస్తారనమాట. ఏ విధంగా కలుస్తారంటే, వాళ్ళు అప్పట్లో చాలా గొప్ప వ్యక్తులు. హుసేన్ షా అతను ముస్లిమాన్ రాజు, అతను అయినా పూర్తి రాజ్యం అంతా కూడా వేల మీద ఆధారపడి ఉంది ఈ సనాతన గోస్వామి, రూప గోస్వామి దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఎంతో తెలివైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి భాషలు వచ్చు, పర్షియన్ భాష కూడా వచ్చు వాళ్ళకి, అదేవిధంగా సంస్కృతం వచ్చు, పండితులు అనమాట. అప్పటి కాలంలో వాళ్ళు మన భారతదేశం అంతా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వీళ్ళు గొప్ప పండితులు, ఎంతో విద్వాంసులు, ఎంతో తెలివైన వారని చెప్పి రాజు వాళ్ళని ఎంతో గౌరవించేవాడు. తన సోదరులు మాత్రం చూసుకునేవాడు అనమాట. ప్రతి ఒక్క పండితులంతా కూడా వచ్చి వాళ్ళ దగ్గర సూచనలు తీసుకునేవారు అనమాట. చాలా గొప్ప వ్యక్తులు, జ్ఞానంలో చాలా ఉన్నతమైన జ్ఞానం ఉంది వాళ్ళకి, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు, ఎంతో గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నారు, అందరూ గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, చైతన్య మహాప్రభు చూడగానే వాళ్ళ నోటిలో గడ్డిపోచి ఉంచుకొని వాళ్ళు సాష్టంగా ప్రణామం చేశారన్నమాట. చేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట, మమ్మల్ని అందరూ పెద్ద పెద్ద జ్ఞానులు అంటారు, మేము చాలా అజ్ఞానులం, మేము మా జ్ఞానం అనేది లేదు, మేము చాలా అజ్ఞానులము. ఎటువంటి అజ్ఞానం అంటే ఈ గడ్డిపోచు కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము అని చెప్తున్నారు. వాళ్ళు ఉదాహరణప్రాయంగా నిలుస్తున్నారు మనకి. ఈ భౌతికమైనటువంటి జ్ఞానం అంతా కూడా అది ఉపయోగం లేదు భక్తియుక్త సేవకి. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా అంత విజ్ఞానం చూపించాడు మనగా చూసినట్లయితే. ఇక మాయావాది సన్యాసులు కలిసినప్పుడు ఆయన ఏం చేశాడు, సన్యాసులంతా కూడా ఈ కాశీ నగరంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో కూర్చో ఉంటారు అనమాట, ఆసనాల మీద. మహాప్రభు వెళ్ళి ఎక్కడైతే పాదాలను కడుగుతారో అటువంటి ప్రదేశంలో కూర్చున్నారు అనమాట. కాబట్టి దీంట్లో మనకు అర్థమవుతుంది, మన భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు చైతన్య మహాప్రభు గాని ఆచార్యులు, మన ఆచార్యులు, మన రూపానుగులు అంటారు మనల్ని. ఎవరైతే ప్రభుపాద యొక్క మన ప్రభుపాద అనుగులు, అదే సమయంలో మన రూపానుగులు కూడా, అంటే రూపగోస్వామి యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళం, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలన్నమాట. మనకి ఎటువంటి భౌతికమైన స్థాయి ఉన్నా గానీ మనం పక్కన ఉంచి మనం వినయంతో మనము శరణాగతి పొందాలి. ఆ విధమైన శరణాగతి పొందినారు కాబట్టి రూపగోస్వామి, సనాతన గోస్వామి, చైతన్య మహాప్రభు ఏం చేశారు, వాళ్ళకి బ్రహ్మ కూడా తెలియనటువంటి వేద గుహ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఏదైతే ఈ భక్తి రసామృతి ఉందో, ఇది వేదాలు కూడా తెలియదు, ఇది వేదాలంతా వెతికినా కానీ జ్ఞానం తెలియదు, వేద గుహ్యం అనమాట ఇది. మూడు నాలుగు చతుర్ వేదాలు కూడా ఇది తెలియదు అనమాట. ఎందుకంటే ఇది చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పినటువంటిది, ఇది కృష్ణుడే స్వయంగా చెప్పాడు భక్తి యొక్క సేవ గురించి. బ్రహ్మ కూడా తెలియదు ఆ జ్ఞానం, బ్రహ్మ ఈ వేదాల్లో కూడా అది లేదనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, రామకేయులు కలిసిన తర్వాత వాళ్ళకి ఆశీర్వదించి తర్వాత రూపగోస్వామి ఏం చేస్తాడు, ఈ ప్రయాగలో చైతన్య మహాప్రభు కలుస్తాడు. ఈ ప్రయాగలో దశ అశ్వమేధ ఘటం అనేటువంటి స్నాన ఘటం ఉంటుంది అన్నమాట ప్రదేశం. అక్కడ చైతన్య మహాప్రభు 10 రోజుల పాటు రూపగోస్వామికి ఈ భక్తికి సంబంధించిన తత్వాన్ని అంతా కూడా ఆయన బోధించాడు. సాధన భక్తికి సంబంధించి మనం చర్చిస్తున్నది వైద్య భక్తి, తర్వాత రాగానుగ భక్తి. మనమంతా కూడా ఇప్పుడు వైద్య భక్తిలో ఉన్నాం. మనం ఈ లీలలంతా చూసి కొన్నిసార్లు కృష్ణ ఇక్కడ మనం ఈ శ్లోకంలో చర్చించాం. ఇక గోపబాలు ఏం చేస్తున్నారు, కృష్ణుని పిలుస్తున్నారు, కృష్ణ నువ్వు ఇక ఎంతో ఇక స్నేహభావంతో పిలుస్తున్నారు అనమాట. మనం లీలంతా వినేసి, భక్తి సంబంధంతా విదేసి, మనం కొన్నిసార్లు ఏమవుతుంది, భక్తి సంబంధించిన లీలలు, ఈ భక్తులతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏం చేస్తాము, కృత్రిమంగా భగవంతుతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం, అది తప్పనమాట. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఈ సాధన భక్తికి సంబంధించినటువంటి సూచనలంతా కూడా ఈ యొక్క రూప గోస్వామికి ఇచ్చాడు అనమాట. 10 రోజుల పాటు ఆయన భక్తికి సంబంధించింది చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట, సముద్రం లాంటిది ఈ భక్తికి సంబంధించిన జ్ఞానం, నేను ఒక బొట్టు నీకు ఇస్తాను, నువ్వు అర్థం చేసుకున్న దానికోసం ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు. ఒక డ్రాప్, ఒక బిందువు, ఒక బిందువును మాత్రం నీకు ఇస్తున్నా నేను, సముద్రం లాంటిది భక్తి అనేది, దాంట్లో ఒక బిందువు నీకు ఇస్తున్నాను, దాన్ని అర్థం చేసుకో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ప్రభుపాద వారు ఈ భక్తి రసామృత సింధు రాసేటప్పుడు మొదట్లో చెప్తాడు, ఇది అందరికీ అర్థం కాదని చెప్పి, అంటే ఆ బిందువే మనకు అర్థం కాదు, ఇంక సముద్రం అర్థమయ్యేది అది సులువు కాదనమాట. కాబట్టి ఇక్కడ రూప గోస్వామి ఎంతో చక్కగా మనకి ఈ భక్తిలో ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పి వివరించినారు. దాంట్లో ముఖ్యంగా నేను ఈరోజు ఈ యొక్క భగవంతుని యొక్క విగ్రహాల ముందు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మనం చేయకూడనటువంటి విశేషాలు, చేయకూడనటువంటి పనులేమి అనేది మనం చర్చిస్తాం ఈరోజు. ఎందుకంటే మనము ఇక్కడ అర్చామూర్తుల దగ్గర మనం ఉన్నాము, ఈ సాధన భక్తులు మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాల దగ్గర ఉన్నప్పుడు, ఇక విగ్రహాలకు సేవ చేసేటప్పుడు, తర్వాత మందిరంలో మనము తిరిగేటప్పుడు, చాలా జాగ్రత్తగా మనం మెలగాలన్నమాట. రూప గోస్వామి ఏం చేశాడు, ఈ వరాహ పురాణం నుంచి పద్మపురాణం నుంచి మనకు విగ్రహాల ముందు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఉండాలని చెప్పి కొన్ని విధులు ఇచ్చాడు అన్నమాట, ఏ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు భగవంతుని అవతారాల గురించి మనం చర్చిస్తున్నాం, లైక్ ఇంతకుముందు మనం చర్చించాం, ఎవరికైనా గుర్తుందా ఎన్ని రకాలైన అవతారాలు ఉన్నాయని భగవంతునివి? 6 రకాలైనటువంటి అవతారాలు, లైక్ మన్వంతర అవతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, సత్యావేశ అవతారాలు, తర్వాత పురుషావతారాలు, రకరకాలు. భగవంతుని యొక్క ఇంకొక అవతారం వచ్చి అర్చామూర్తి అవతారం, దీన్ని కూడా అవతారం అంటారు, అర్చామూర్తి యొక్క అవతారం. ఈ అర్చామూర్తి కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి బ్రాహ్మణ వైష్ణవ ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు, రెండోది వచ్చి బ్రహ్మ ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు, మూడోది వచ్చి స్వయంభూ విగ్రహాలు. ఈ 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఈ 3 రకాలకు సంబంధించిన విగ్రహాలకి ఈ నియమాలు వర్తిస్తాయన్నమాట. ఎందుకంటే భగవంతుని యొక్క అర్చామూర్తికి భగవంతునికి వ్యత్యాసం లేదు, భగవంతుడే తన అర్చామూర్తి రూపంలో ఇక్కడ అవతరిస్తారు. ఆచార్యుని యొక్క కోరిక మేరకు, భక్తుని యొక్క కోరిక మేరకు, ఇప్పుడు మనకి ఇక్కడ శిష్య రాధాగోవింద ఉన్నారు, వాళ్ళు పూజలంతా కూడా స్వీకరిస్తున్నారు, మనం చేసేటువంటి హరినామాన్ని స్వీకరిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, మనం చేసేటువంటి నివేదనలు స్వీకరిస్తున్నారు. ఇదంతా కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, మన యొక్క పవిత్రతతో వాళ్ళు అక్కడ స్వీకరించడం లేదు. మన యొక్క గురు పరంపర, మన యొక్క గురువు, తర్వాత మన యొక్క ఆచార్యులు, పూర్వ ఆచార్యులు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, గౌరకిషోర్ దాస్ బాబాజీ, నరోత్తమ్ దాస్ ఠాకూర్, ఇక రూప గోస్వామి, సనాతన గోస్వామి, తర్వాత ఇక మాధవేంద్రపురి, తర్వాత ఈశ్వరపురి, తర్వాత నారదముని, వ్యాసమహముని, వాళ్ళ యొక్క కోరిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎంతో మంది గొప్ప ఆచార్య ఇప్పుడు జరుగుతుందండి ఇక్కడ హరినామ సంకీర్తన అంతా కూడా వాళ్ళ యొక్క కోరికది, వాళ్ళ యొక్క ప్రార్థనలు. చైతన్య చరితామృతంలో వాసుదేవ దత్త ఆయన ప్రార్థిస్తున్నాడు చైతన్య మహాప్రభుని, చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేస్తున్నాడు వాసుదేవ దత్తని, జగన్నాథపురిలో ఒక్కొక్క భక్తుని గ్లోరిఫై చేస్తున్నాడు చైతన్య మహాప్రభు. వాళ్ళంతా 4 నెలల పాటు ఉండేవాళ్ళు చైతన్య మహాప్రభుతో పాటు రథయాత్రకు వచ్చి అందరు భక్తులంతా కూడా. ఆయన ఏం చెప్తున్నాడు, వాసుదేవ దత్త ప్రహ్లాదు లాంటి గుణాలు కలిగి ఉన్నాడు. యాక్చువల్లీ వాసుదేవ ఆయన ప్రహ్లాదుడే, ప్రహ్లాదు కూడా అంత దయ ఉందన్నమాట చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. ఇతను ఒకరోజు చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడనమాట, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క పాపాలని నాకు ఇచ్చేయండి, నేను ఆ యొక్క దుఃఖాన్ని నేను అనుభవిస్తాను, వీళ్ళకందరికీ ముక్తిని ఏం చెప్పి చెప్తున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు, గ్లోరిఫై కీర్తిస్తున్నాడు, ఆలింగనం చేసుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఇటువంటి భావన ఉంది మన పరంపరకి, మన ఆచార్యులకంతా కూడా, ఈ యొక్క ప్రభుపాద వారి యొక్క పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులకంతా కూడా మన గౌరవ మధ్య సంప్రదాయంలో. కాబట్టి వాళ్ళ యొక్క ప్రార్థనల మేరకు ఇక్కడ ఏం చేస్తున్నారు భగవంతుడు, మన యొక్క మనము భక్తులు అభివృద్ధి చెందుతున్నాము, మన యొక్క శక్తి వచ్చి వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మన శక్తి, మనం అనుకోకూడదు మన సొంత శక్తి అని చెప్పి, అట్లా భావించినట్లయితే గనా మనం పతన స్థితిలో ఉన్నామని చెప్పి, మనం సాధారణంగా పతనంగా ఉంటాము, ఇంకా పతన స్థితిలో పతనం అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క భగవంతుని మీద ప్రేమ, భగవంతు వాళ్ళ యొక్క కోరిక, భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనం చేసేటువంటి నివేదనల్ని, మనం చేసేటువంటి పూజని, మనం చేసేటువంటి కీర్తనలంతా కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. కాబట్టి మనం ఇటు భక్తియుక్త సేవలో మనము ఈ యొక్క భగవంతుని చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆచరించినటువంటి ఈ విధానానికి అనుగుణంగా ఈ అపరాధాలని మనము దూరంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా 32 అపరాధాలను ఇచ్చాడు విగ్రహాల ముందు ఉన్నప్పుడు, ఎందుకంటే విగ్రహాలు అర్చామూర్తులు, భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో విగ్రహాలు, లైక్ తిరుమలలో మనం చూడొచ్చు హతరామ్జీతో ఇక ఈ వెంకటేశ్వర స్వామి ఎన్నో లీలలు జరిపాడు, అదేవిధంగా ఈ యొక్క అనంతాల వారితో ఎన్నో లీలలు జరిపాడు. ఈవెన్ ఇక్కడ మాయాపూర్లో విగ్రహాలు మనం ఎన్నోసార్లు విన్నాం, విగ్రహాలు వాళ్ళు మనకు వాళ్ళు పూర్తి యొక్క భక్తుని యొక్క భావనకి వాళ్ళు ప్రతిస్పందిస్తారనమాట. కాబట్టి భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఏదైనా కానీ ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, మనం చూస్తుంటాం భౌతికమైనటువంటి స్థితిలో ఒక అధికారి కానీ లేదు రాజు వచ్చినట్లయితే కానీ, ఒక రాజు వచ్చాడనుకో మందిరానికి, మనం ఎంత అలర్ట్గా ఉంటాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం, అన్ని ప్రదేశాల్లో అన్నింటినీ మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, బయట మనం వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కలిసి దానికి వెళ్తుంటాం. ఈ సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తిని వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో బాగా మాట్లాడతాం. మనం ఎటువంటి అట్లా ప్రవర్తించాం, మనం మాట్లాడేటువంటి మాటలను జాగ్రత్తగా మాట్లాడతాం, మన యొక్క డ్రెస్సు చాలా జాగ్రత్తగా ఉంటుంది, మనం నడిచేటువంటి నడక చాలా జాగ్రత్తగా ఉంటుంది, మనం ఇచ్చేటువంటి ఈ యొక్క గిఫ్ట్లు కూడా ఏదైతే కానుకలు ఇస్తున్నాం అది చాలా జాగ్రత్తగా ఇస్తామన్నమాట. భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తికే అంత మర్యాద చూపించేటప్పుడు దేవాది దేవుడు ఆయనకి ఎంత మర్యాద చూపించాలి మనం? అది చూపిస్తున్నామంటే లేదు, ఎందుకంటే మనకు అవగాహన లేదు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి అవగాహన మనకు లేదు. అందుకనే రూప గోస్వామి ఏం చేశాడు, మనం పూర్తిగా మన చిన్నగా ఏమవుతుంది, మన యొక్క భక్తి సేవ నుంచి మన పత్రం మీద ఆస్కారం ఉంది, అపరాధాలు చేస్తూ భగవంతుని ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని గుర్తించుకున్నా ఉన్నది. దానికోసం ప్రజవాసులు అనుకోండి, వాళ్ళు భావించాల్సిన పని లేదు భగవంతుడు దేవదేవుడు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పవిత్రంగా ఉన్నారు, భగవంతుని యొక్క ప్రేమయుక్త భక్తి స్థాయిలో ఉన్నారు. మనం ఆ స్థాయిలో లేము, మనకు పూర్తిగా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి మనం భగవంతుని దేవదేవుడిగా గుర్తించాలి తప్పనిసరిగా. మనం దానికి అనుగుణంగానే మనం ప్రార్థనలు పూజలు చేయాలన్నమాట, మనం వైది భక్తిలో ఉన్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ మొదట ఇచ్చేటువంటి సూచన ఏమంటే, మందిరానికి వెళ్లేటప్పుడు వాహనం గాని పల్లకిపై గాని పాదరక్షలతో గాని లోపలికి వెళ్ళకూడదు. మందిరంలోకి వచ్చేటప్పుడు మొదటి సూచన రూపకోసం ఇస్తున్నారు అనమాట. మనం ఎప్పుడైనా కానీ టెంపుల్లోకి వెళ్ళామంటే గనా మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, హరికృష్ణ బ్యాక్ సైడ్ కొద్దిగా స్లోగా చెప్పాను, ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, డిస్టర్బెన్స్ ఉంది క్లాస్. ఇక్కడ మనం మందిరంలోకి వెళ్ళేటప్పుడు వాహనంలో గాని చెప్పులు వేసుకుని గాని పల్లెకి లేకుండా పోకూడదు. దీని యొక్క అర్థం ఏమంటే, అతను రాజైనా గానీ పెద్ద ధనవంతుడినే గానీ భగవంతుని దగ్గర అతను వినయంతో లోపలికి వెళ్ళాలి. మనం అనుకోకూడదు మనమేం కారులో రాలేదు కదా, మనం చెప్పులతో రాలేదు కదా అని చెప్పి మనం అనుకోకూడదు. దీని యొక్క అంతర రహస్యం ఏమంటే, మనం వినయంతో భగవంతుని దగ్గరికి రావాలి. మనం మందిరంలోకి వచ్చేటప్పుడే మన మనసుని ఏం చేయాలి, పూర్తిగా మన యొక్క స్థాయిల్ని మన యొక్క పదవుల్ని మన యొక్క గొప్పతనాన్ని ఏం చేయాలి పక్కన పెట్టాలి. మనం ఎంత పెద్ద వ్యక్తి అయినా గానీ, మనం ఎంత జ్ఞానం ఉన్నా గానీ, మనం ఎంత ధనవంతుడైనా గానీ మనం ఏం చేయాలి పక్కన ఉంచాలి. అందుకే మనం జగన్నాథపూర్లో చూడొచ్చు అనమాట. ఒక దేశంలో చూసుకున్నట్లయితే చాలా ఉన్నతమైన వ్యక్తి వచ్చి రాజు, చాలా తక్కువ స్థాయి ఉన్న వ్యక్తి వచ్చి చెత్త చూసే వ్యక్తి, చెత్త చీపురు పనిచేసేటువంటి వ్యక్తి. రాజు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, దేశంలో మొదటి పౌరుడు వచ్చి రాజు, చాలా గొప్ప వ్యక్తి వచ్చి చాలా ఉన్నతమైన వచ్చి రాజు. మనం కానీ జగన్నాథపూర్కి వెళ్ళినట్లయితే గనా ఆ దేశంలో గొప్ప రాజు జగన్నాథ్కి ఏం సేవ చేస్తుంటాడు, ఊడుస్తూ ఉంటాడు. అంటే మిగిలిన పరిస్థితి ఏమి ఊహించుకోండి. ఇంకా అంటే ఆ రాజే దేవదేవుని ముందర అతను చిప్పురు అంటే ఊడ్చేటువంటి వ్యక్తి అయినప్పుడు మిగిలిన పౌరులంతా వాళ్ళ స్థాయి ఏమి. కాబట్టి అటువంటి భావనలో మనం ఉండాలి. మనం మందిరంకి వచ్చేటప్పుడు మనకేమవుతుంది, రాను రాను రోజు మన మందిరానికి వచ్చే ముందుకి మనం మర్చిపోతాం మన స్థాయిని, మనం క్యాజువల్గా వచ్చేస్తాం అనమాట. మనం ప్రాపర్గా మంచి చైతన్యంతో మనము రాము. మనం ఆ చైతన్యాన్ని అలవరుచుకోవాలి. మనం వెళ్ళేది దేవదేవుని దగ్గరికి వెళ్తున్నాము, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాము, ఆ భావంతో మనం రావాలన్నమాట. అప్పుడు అది కూడా వినయంతో అట్లా వచ్చినట్లయితే కానీ ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతాం. కాబట్టి ముఖ్యమైన విషయము మనం వచ్చేటప్పుడు వినయంతో రావాలి. ఈ యొక్క కొంత మనం ఇంకా తెలుసుకోవాలంటే వాహనం పైన కానీ చెప్పులు వేసుకుని మందిరంలోకి రాకూడదు అనమాట. తర్వాత రెండోది వచ్చి జన్మాష్టమి, రథయాత్ర వంటి దేవునికి ప్రీతికరమైన ఉత్సవంలో జరపటం మానరాదు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ ఉత్సవాలను జరపటం మానకూడదు. రథయాత్ర, జన్మాష్టమి, ఆ ఉత్సవాల్లో బాగా ఉత్సాహంగా మనము పాల్గొనాలి. అదొక అవకాశం మనకి భగవంతుని యొక్క ఉత్సవాల్లో మనం పాల్గొనడం. తర్వాత మూడోది, దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారము చేయటం మరిచిపోరాదు. భగవంతునికి మందిరంలోకి వస్తుంటేనే మనం ఏం చేయాలంటే, మన ఆచార్యులటువంటి విధి వచ్చి మొదట ఇక్కడ ఉన్నటువంటి భక్తులకంతా కూడా మనము నమస్కరించాలి. ఇక ప్రవేశ ద్వారంలోనే మనం నమస్కరించాలి. తర్వాత గురువుకి నమస్కరించాలి, అంటే ప్రభుపాద వారికి నమస్కరించాలి. తర్వాత కృష్ణునికి నమస్కరించాలి. భగవంతునికి నమస్కరించకుండా మనం ఎన్నిసార్లైనా రాని మందిరంలోకి భగవంతునికి నమస్కరించే మన మందిరంలోకి రావాలన్నమాట. కాబట్టి లోపల వస్తుంటేనే మనం భగవంతునికి నమస్కరించాలి. ఈ సాష్టాంగ నమస్కారం అనేది చాలా శక్తివంతమైనది అనమాట. ఈ యొక్క నవవిధ భక్తుల్లో ఈ వందనం అనేది కూడా ఒక అంగం, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ. కాబట్టి ఈ యొక్క నమస్కారం అనేది చేయాలి, లేకపోతే అది మనకి అంత మంచిది కాదు, అపరాధం అవుతుంది అనమాట. తర్వాత రెండవది, ఇక నాలుగవది, భోజనానంతరము చేతులు కాళ్ళు కడుక్కునకుండా భగవంతునికి సేవించరాదు. మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఆహారాన్ని తీసుకుని అట్లే వచ్చేకూడదు మందిరంలోకి. మనం చేతులు కాళ్ళు శుభ్రం కడుక్కొని లోపలికి రావాలి. ఇది అపరాధం అనమాట. మన శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే దితి, యాక్చువల్లీ కశ్యపునికి ఇద్దరు పత్నులు, అతిథి దితి. ఇది మామూలుగానే వీళ్ళిద్దరికి ఎప్పుడు తగులు ఉన్నాయన్నమాట. రాక్షసులకి ఈ యొక్క ఈ దేవతలకి ఎప్పుడు కలహం అనేది ఉంటుంది. ఒకసారి ఈ దేవతలు ఎంతో విజయాన్ని సాధిస్తారు, వాళ్ళు ఎంతో వైభవంగా ఉంటారనమాట. ఈ రాక్షసుల యొక్క తల్లి ఈ యొక్క దితి ఏం చేస్తుంది, ఆమె చాలా దుఃఖతిరాలు అవుతుంది. తన భర్తను కశ్యపుని అడుగుతుంది అనమాట, మా పరిస్థితులు అయిపోయిందని చెప్పి ఆయన ఒక వ్రతాన్ని చెప్తారనమాట. చెప్పి అది ఈ వ్రతాన్ని పుంసవాన వ్రతం అని చెప్పంటారు. ఈ వ్రతాన్ని నువ్వు కానీ చేసినట్లయితే నీకు ఎంతో శక్తివంతమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు, అతను ఇంద్రుని జయిస్తాడు. ఒకవేళ నువ్వేదైనా అపరాధం చేసేసావనుకో, అతనేం చేస్తాడు, ఆ పుత్రుడు ఇంద్రునికి మిత్రుడు అయిపోతాడు. నువ్వు బాగా వ్రతాన్ని ఆచరిస్తే శత్రువుగా జన్మ తీసుకుని ఇంద్రుని ఓడిస్తాడు. ఒకవేళ నువ్వేదైనా అపరాధం చేస్తే మిత్రుడు అయిపోతాడు అని చెప్పి చెప్తాడు. ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. దాంట్లో ఒక నేమ్, చాలా నియమాలు ఇచ్చాడు ఆయన. దాంట్లో ఒక నేమ్ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఆహారం తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, సంధ్యా సమయంలో నిద్రపోకుండా ఉండడము, తర్వాత ఈ యొక్క ఇంకా చాలా నియమాలు ఉన్నాయి, బ్రహ్మముహూర్తంలో లేయడము, తర్వాత ఈ యొక్క మాంసం లాంటి పదార్థాలను చూడకుండా ఉండడము, చాలా నియమాలు ఇస్తాడనమాట. ఇంద్రుడు ఏం చేస్తాడు, ఇది తెలుసుకునేసి ఇంద్రుడు వెళ్తాడనమాట ఈ యొక్క దితి దగ్గరికి వెళ్లి ఆయన సేవ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆమె తప్పు చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఏం చేస్తుందేమా, బాగా అలసిపోయేసి ఆహారం తినేస్తుంది అనమాట. తినేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా పడుకునేస్తుంది సందేశమంలో. మిస్టేక్ చేసింది అక్కడ, అది చాలా పెద్ద తప్పిదం అనమాట. భగవంతుని యొక్క పూజ లేదంటే ఇక ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కాళ్ళు, ఈ కల్చర్ అనేది పోయిందనమాట. ఇప్పుడు ఈ సంస్కృతే లేదు. ఆయన ఏం చేస్తాడు, తన యొక్క యోగశక్తితో గర్భంలోకి వెళ్లి ఆ శిశువును ఖండిస్తాడనమాట, రెండు ముక్కలుగా చేస్తాడు. అయితే ఈమె ఎంతో భక్తి చేసింది కాబట్టి భగవంతునికి రెండు ముక్కలుగా చేయగా ఆ శిశువు రెండు ముక్కలు అయిపోయిందనమాట, రెండు శిశువులుగా మారిపోయింది. మళ్ళీ ఆ రెండు శిశువుల్ని నాలుగుగా ఖండిస్తాడు, నాలుగు శిశువులుగా మారిపోయింది. తర్వాత నాలుగుని ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు 32 చేస్తారు. 32 మంది శిశువులుగా ఇంద్రుడు బయట వస్తాడనమాట. వాళ్లే మనుషులుగా మారినారు, దేవతలుగా. అంటే ఈయన కశ్యపుడు ముందుగా చెప్పాడు, నువ్వు గానీ ఏదైనా అపరాధం చేసినట్లయితే ఆ యొక్క నీకు పుట్టేటువంటి శిశువు ఇంద్రునికి మిత్రుడు అయిపోతాడని చెప్పి. ఇక ఈ దితి యొక్క పుత్రుల్లో అందరి పుత్రులు కూడా రాక్షసులే, వీళ్ళు మాత్రమే దేవతలైనారనమాట. ఎందుకంటే ఆమె కాళ్ళు చేతులు కడుక్కోలేదు ఆహారం తిన్న తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే అంత ముఖ్యం, మన ఆహారం తింటుండేనే కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది అంత ముఖ్యం అని చెప్పడానికి ఈ యొక్క భాగవతంలో ఉదాహరణ చెప్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఐదు, అశౌచంలో ఉన్నప్పుడు ఆలయంలోకి పోరాదు. వేదశాస్త్రం అనుసరించి కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినచో వారి వారి వర్ణంను బట్టి కొన్ని కొన్ని రోజులు వారికి అశౌచంగా సంభవించను. బ్రాహ్మణులైనచో 12 రోజులు, క్షత్రియులు వయసులైనచో 15 రోజులు, శూద్రులకి 30 రోజులు. ఇప్పుడు ఎవరినగానే కుటుంబ సభ్యులు మరణించినట్లయితే బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు, 12 రోజులు బ్రాహ్మణులకి, క్షత్రియులకి వయసులకు వచ్చి 15 రోజులు, శుద్ధులకు వచ్చి 30 రోజులు. కాబట్టి ఈ 12 రోజులు బ్రాహ్మణులు అయితే మందిరానికి పోకూడదు, తర్వాత వైశ్యులు క్షత్రియులు అయితే 15 రోజులు, శుద్ధులు అయితే 30 రోజులు. అయితే ప్రభుపాద వారు ఏం చేశారు, ఎవరైతే ఈ నాలుగు నియమాలు పాటిస్తూ ఉంటారో, మాంసభక్షణ, మద్యము, వ్యభిచారము, జోదము చేయకుండా, ఈ యొక్క హరినామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని యొక్క నామాన్ని 16 మాలు జపం చేస్తూ దివ్యస్థితిలో ఉంటారో. అంటే ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళని రావద్దనేది మందిరానికి ఆ సమయంలో, వాళ్ళు పూర్తిగా దుఃఖంలో ఉంటారనమాట, ఏడుస్తూ ఉంటారు. మనం చూడొచ్చు దీంట్లో ఈ యొక్క భక్తి రసంలోనే ఒక నేమ్ వచ్చి భగవంతుని ముందు వచ్చి ఏడవకూడదు, అది ఒక అపరాధం అవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళు దుఃఖంగా తమూరులో ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి అపరాధం చేసేందుకు అవకాశం ఉంటుంది వాళ్ళు, కాబట్టి రావద్దని చెప్తారు. అయినా మనం ఎవరైతే దీక్షను స్వీకరించి భక్తి సేవలు స్థిరంగా ఉంటారో వాళ్ళు మందిరానికి రావచ్చు అనమాట. తర్వాత ఒక చేతితో ప్రణామమును ఆచరింపరాదు. మన నమస్కారం పెట్టేటప్పుడు ఒక చేతితో భగవంతునికి ప్రణామం పెట్టకూడదు అనమాట. తర్వాత శ్రీకృష్ణుని ఎదురుగా ప్రదక్షిణము చేయరాదు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ తిరుగుతా ఉంటారు, ఇట్లా ఇక్కడే నిలబడుకొని ఇట్లా రౌండ్లు వేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా చేయకూడదు. ప్రదక్షిణ అనేది గుడికి వెలుపల చేయాలి, గుడికి ప్రదక్షిణ చేయాలి, పూర్తిగా విగ్రహాలకి గర్భగుడికి ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ నిలబడుకొని రౌండ్ వేయకూడదు అనమాట. ఎందుకంటే ఇట్లా రౌండ్లు వేసినట్లయితే కన్నా మన వీపు భాగాన్ని ఏం చేస్తాం, భగవంతునికి చూపిస్తాం. ఒక అపరాధం వచ్చి ఒక తప్పిదం వచ్చి భగవంతునికి మన వీపు మనము చూపించకూడదు. ఈవెన్ తిరుమలలో కూడా మనం చూడవచ్చు, చాలా మంది దర్శనం చేసుకున్న తర్వాత అట్లా ఎనికి వస్తూ ఉంటారు అనమాట. అది చాలా వరకు అట్లా చేస్తారు, వీపు చూపించకూడదు అనమాట. ఈవెన్ కీర్తనలో కూడా మనము భగవంతునికి వీపు చూపించకూడదు, తర్వాత వస్తుందండి ఆ విషయము. కాబట్టి ప్రదక్షిణ అనేది మనం గర్భగుడికి చేయాలి. ఇక స్కంద పురాణంలో చెప్తుందనమాట, ఎవరైతే భగవంతుని యొక్క మందిరానికి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు భూ ప్రదక్షిణ చేసినటువంటి దాంతో సమానము. అంటే ఈ భూమి మీద ఎన్నో విష్ణువాలయాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ ప్రదక్షిణ చేసిన దాంతో సమానము. మళ్ళీ హరిభక్తి విలాసంలో ఇక చెప్తుంది శాస్త్రం, హరిభక్తి విలాసం శాస్త్రము, ఎవరైతే భగవంతుని యొక్క మందిరానికి ప్రదక్షిణ చేస్తారో కొన్ని వేల యజ్ఞాలు చేసినటువంటి, కొంతమంది ఏం చేస్తారు, కొన్ని వేల యజ్ఞాలు చేస్తారనమాట, ఎంతో గొప్ప గొప్ప యజ్ఞాలంతా కూడా వాళ్ళు ఆ యజ్ఞాలు చేసి వచ్చేటువంటి ఫలితంతో ఈ భగవంతుని యొక్క మందిరం చేసేటువంటి ఫలితం సమానం కాదు అని చెప్తున్నారు. అంటే ఏమి, వాళ్ళు అన్ని వేల యజ్ఞాలు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి స్వర్గలోకానికి వెళ్ళని చెప్పి ప్రయత్నం చేస్తారనమాట. అయితే భగవంతుని యొక్క మందిరానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు మళ్లీ తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోరు, అంటే వాళ్ళు వైకుంఠ లోకానికి వెళతారు. ప్రదక్షిణ ఇంకొక అర్థం వచ్చి ఈ జీవి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట, ఉన్నత లోకాలకి అధోలోకాలకి తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే భగవంతుని యొక్క మందిరానికి ప్రదక్షిణ చేస్తారో ఈ భౌతిక ప్రదర్శన ఈ యొక్క ప్రదక్షిణ అనేటువంటిది ఉండదనమాట, వాళ్ళు తిరగరు, ఇంకా వాళ్ళు నేరుగా ఏం చేస్తారు, వైకుంఠానికి వెళ్తారనమాట. కాబట్టి ఈ ప్రదక్షిణ అనేది చాలా శక్తివంతమైంది. భగవంతుని యొక్క మందిరానికి మనము ప్రదక్షిణ చేయాలన్నమాట అవకాశం ఉన్నప్పుడు. తర్వాత దేవుని అంతా కాళ్ళు పరచ కూర్చోకూడదు, కాళ్ళు చాపేసి భగవంతుని ముందర కూర్చోకూడదు. మనం ఏమైనా కీర్తన చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం కాని లక్ష్మీదేవిని కానీ రాధారాణి కానీ చూసినట్లయితే గాన, మనం ఇక్కడ పద్మావతి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నా కానీ, లేదు లక్ష్మీదేవిని దర్శనం చేసుకున్నా కానీ, ఇక్కడ రాధారాణిని మనం చూసినా కానీ, వాళ్ళకి పాదాలను వాళ్ళు చూపించరు, వాళ్ళకి వస్త్రాలతో పూర్తిగా పాదాలని కప్పుకొని ఉంటారనమాట. ఎందుకంటే భగవంతునికి పాదాలని చూపించకూడదు అని. కొన్నిసార్లు మన కీర్తనలు ఏం చేస్తుంటామంటే మనం కాళ్ళు ఎట్లంటే అట్లా మనం, అంటే మనకు ప్రభుపాద వారు కొన్ని ఇచ్చారనమాట ఏ విధంగా మనం నృత్యం చేయాలని చెప్పి. మనం సొంతంగా కానీ కొన్ని మనం ప్రవేశపెట్టినట్లయితే కానీ అది కొన్నిసార్లు అపరాధం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సీనియర్ వైష్ణవుల దగ్గర మనం తెలుసుకోవాలి ఏ విధంగా నృత్యం చేయాలి, ఏ విధంగా భజన చేయాలి, ఏ విధంగా కీర్తన చేయాలనేసి. మనం కొన్నిసార్లు అది ఆశ్చర్యం అవుతుంది అనమాట, చాలా చాలా ఎత్తుకి, చాలా ఉన్నతమైనటువంటి ఎత్తుగా వాళ్ళు ఏం చేస్తుంటారు, పైకి కాళ్ళను లేస్తూ ఉంటారు అనమాట భగవంతునికి. ఆల్మోస్ట్ ఒక వైష్ణవుని యొక్క నాభి వరకు వస్తుంటుంది అనమాట వాళ్ళు ఇచ్చేటువంటి కాళ్ళు నృత్యంలో. అది పద్ధతి కాదు, అది ఏమవుతుందంటే చివరికి అది ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది అనమాట మనల్ని. కాబట్టి మీరేం చేస్తారో తెలియనట్లయితే కానీ కీర్తన ఏ విధంగా చేయాలి, నృత్యం ఏమి చేయాలని సీనియర్ భక్తులు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి భక్తుల దగ్గర తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా నృత్యం చేయాలని చెప్పి. ఇది ఒక మనకు ఆనందం కోసం కాదు అక్కడ కీర్తన చేసేది, భగవంతుని యొక్క ఆనందం కోసం. భగవంతునికి మనము పుష్పాలను సమర్పిస్తుంటాం ఒక మాలని, ఆ మాల ఎంతో చక్కగా మనం సమర్పించాలి, బాగా అందంగా మంచి సువాసన వచ్చేటువంటి పుష్పాలని. తర్వాత ఆ పుష్పాలను కూడా చాలా వరుస క్రమంలో దాన్ని ఒక మాలగా తయారు చేసి భగవంతునికి అర్పించాలి, అప్పుడు భగవంతుని దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. అదేవిధంగా కీర్తన కూడా అనేది అది ఒక మాల లాంటిది. అది దాన్ని కూడా ఏం చేయాలి, మృదంగం కొట్టేటువంటి వాళ్ళు కానీ, కరతాలు మోగించేటువంటి వాళ్ళు కానీ, పాడేటువంటి వాళ్ళు కానీ, నృత్యం చేసేటువంటి వాళ్ళు కానీ, ఇదంతా ఒక మాల. ఇది ఇప్పుడు మాలే ఉందనుకోండి పుష్పమాల, దాన్ని మనము కుళ్ళిపోయినటువంటివి లేదంటే కన బాగా వాడిపోయినటువంటివి రకరకాలవి మనం మాలగా తీసి భగవంతునికి వేస్తే భగవంతుడు ఆనందిస్తాడా? అదేవిధంగా కీర్తన కూడా మనం ఎంతో దివ్యంగా ఉండాలి. ఇది మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇక భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు యజ్ఞాలకు తపస్సుకి భోక్తను నేను అని చెప్తున్నాడు. అంటే మనం చేసేటువంటిది యజ్ఞ తపస్సు రెండింటికి నేను భోక్తని, ఈ రెండు నా కోసం చేయాలని చెప్తున్నాడు. యజ్ఞం గాని తపస్సు గాని మనం చేసేది హరినామ సంకీర్తన యజ్ఞం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నామ సంకీర్తన యజ్ఞము ఎవరి కోసం చేయాలి, భగవంతుని కోసం చేయాలి. ఆ విధంగా మనం చేస్తున్నామా? ఎంతమంది కృష్ణుని యొక్క సంతృప్తి కోసం నృత్యం చేస్తున్నారు చేతులెత్తండి? ఎస్, వెరీ గుడ్, అందరూ చేస్తున్నారు. మనం మొదట్లో అట్లా అనుకుంటాము, తర్వాత నృత్యం చేసేటప్పుడు ఏం చేస్తాము, మృదంగం బాగా వాయిస్తేనే మనకు ఆనందం వస్తేనే మనం ఎగురుతాం అనమాట. మృదంగం సౌండ్ బాగుంటేనే మనం ఎగురుతాం, లేకపోతే మనం నృత్యం చేయం. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమంటే మనం చాలా జాగ్రత్త. కీర్తన అనేది చాలా ముఖ్యమైనటువంటిది, అది భగవంతుని పుష్పమాల లాంటిది. ప్రభుపాద వారు మన ఆచార్యులు మనకు ఏ విధంగా కీర్తన చేయాలని చెప్పి ఇచ్చినారు, దాని ప్రకారం మన కొత్త కొత్త పద్ధతులు అంతా కూడా ప్రవేశపెట్టడానికి లేదు. అదేమవుతుంది, అది అంత మంచి అభివృద్ధికి, మనకు ఆధ్యాత్మిక అభివృద్ధికి మనకు తోడ్పడదు. చాలా మంది ఆత్మలు ఆకర్షితులు కారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మనం కాళ్ళంతా కూడా చూపించకూడదు భగవంతుని దగ్గర. తర్వాత దేవుని ఎదుట చేతులు చీల మండపం కానీ మోకాళ్లపై కానీ మోచేతులపైన కూర్చుని రాదు, అంటే ఇట్లా పట్టుకుని కూర్చోకూడదు భగవంతుని దగ్గర. తర్వాత ఇట్లా పెట్టి కూర్చోకూడదు, ఇట్లా కూర్చోవచ్చు, లేదంటే భజన చేస్తూ కీర్తన చేస్తూ కూర్చోవచ్చు. మనం కాళ్ళు ఇట్లా కూర్చునేసి ఎట్లంటే అట్లా కూర్చోకూడదు భగవంతుని దగ్గర. తర్వాత దేవుని ముందు ప్రసాదం భుజించరాదు, భగవంతుని ముందర ప్రసాదాన్ని తీసుకోకూడదు, అపరాధం అది. తర్వాత దేవుని ఎదుట ఎనడు అసత్యం ఆదరాడు, దేవుడు ఎదుట భగవంతుని ముందర అసత్యము చెప్పకూడదు. దేవుని ఎదుట బిగ్గరముగా మాట్లాడరాదు, బిగ్గరంగా మాట్లాడడం అంటే గట్టిగా కూడా అరవకూడదు, గట్టిగా అరిచేది మాట్లాడేది చేయకూడదు. విగ్రహాల ముందు మాట్లాడకూడదు అసలు. విగ్రహాల ముందు మనం ఏం చేయాలి, హరినామ సంకీర్తనం చేయాలి, జపం చేయాలి, కీర్తన చేయాలి, అంతేగాని మాట్లాడకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు భగవంతుని ముందర. దేవుని ఎదుట ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకునరాదు, భగవంతుని ముందర కబుర్లు చెప్పుకోకూడదు ఇట్లా అట్లనేసి. ఇక్కడ మనం చూస్తుంటాం తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనానికి పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తారు, గంటలు గంటలు అక్కడ వాళ్ళు కీలైన్లో ఉంటారు. వచ్చినప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ పక్కన నేను ఎన్నోసార్లు గమనించాను, దర్శనానికి భగవంతుని ముందరనే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం అరుచుకోవడము చేస్తుంటారు. అది మంచిది కాదనమాట, అది ప్రశాంతంగా భగవంతుని యొక్క రూపం మీద మనము ధ్యానం చేయాలి, కానీ ఒకరికొకరు మనము చెప్పుకోవాల్సిన పని లేదనమాట. దేవుని దగ్గర ఏడ్చుడు గాని బిగ్గరంగా అరుచుడు గాని చేయరాదు, ఏడ్చేది అరిచేది చేయకూడదు భగవంతుని ముందర. దేవుని ఎదుట కయ్యను ఒక కాలు దూవరాదు, కొట్లాడుకోకూడదు భగవంతుని ముందర, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట ఎవరినైనా నిగ్రహింపరాదు, నిగ్రహించేది కూడా చేయకూడదు. దేవుని ఎదుట భిక్షుకులపై దయ చూపరాదు, భిక్షు వాళ్ళకి అంటే మనమే అక్కడ భగవంతుని ముందర భిక్షగాళ్ళం అనమాట. మనము మన యొక్క గొప్పతనాన్ని చూపించిన కోసం ఇంకోరికి మనం భిక్షను వేయకూడదు అనమాట, భగవంతుని ముందర భిక్షను మనము వేయకూడదు. తర్వాత దేవుని ఎదుట ఎవరితోనూ మాట్లాడరాదు, దేవుని ఎదుట కంబలము కప్పుకునరాదు, అంటే రకరకాలటువంటి మలిన పదార్థ లైక్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కంబలం అంటారు, ఈ చలికాలం కప్పుకుంటూ ఉంటారనమాట. అది ఎందుకు కప్పుకోకూడదు అంటే అది ఉతకరు, అది ఒక సంవత్సరం అంతా కూడా ఏం చేస్తారో అది ఇంత రగ్గులు అంటారు కదా, కొంతమంది దాన్ని కప్పుకొని వెళ్ళిపోతారు అనమాట భగవంతుని దగ్గరికి, ఎందుకంటే అది అంత పవిత్రంగా ఉండదనమాట. కాబట్టి దాన్ని కప్పుకునేసి మనం రాకూడదు భగవంతుని దగ్గరికి వచ్చేటప్పటికి. చాలా హరే కృష్ణ, ఒక రెండు నిమిషాల్లో దర్శనం ఉంటుంది, యాత్రికులు వేచి ఉన్నట్లయితే కన భగవంతుని యొక్క దర్శనం చేసుకుని వెళ్ళచ్చు 2 మినిట్స్. తర్వాత ఇక్కడ దేవుని ఎదుట ఎవరిని పరుషంగా మాట్లాడరాదు, కమ్మలం కప్పుకునరాదు. తర్వాత తన శక్తికి అనుగుణంగా భగవంతునికి ఆరాధించుట మనవరాదు. అంటే ప్రభుపాద వారు ఒక ప్రవచనంలో చెప్తున్నారు, భక్తులు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అనమాట తన భక్తుల్ని, మీరు వచ్చేటప్పుడు భగవంతునికి ఒక చిన్న పండును గాని లేదా చిన్న పుష్పాన్ని గాని తీసుకురండి అని చెప్తున్నారు. అంటే అతను పెద్ద ధనవంతుడు అయినట్లయితే ఎక్కువ తీసుకురావచ్చు, రకరకాలటువంటి పదార్థాలను భగవంతుని తీసుకురావచ్చు అనమాట. అట్లేంటైతే పుష్పము, ఒక పుష్పం అనమాట, మన ఇంట్లోనే ఒక రెండు వృక్షాలను నాటి చిన్న ఇక తులసిని గాని లేదంటే మంచి పుష్పాలు యొక్క వృక్షాన్ని నాటి ఆ పుష్పాలను భగవంతుని తీసుకురావచ్చు అనమాట. ఉత్తి చేతులతో మనం భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు, లేదు ఒక పండుని మనకు ఇంకా కొద్దిగా శక్తి ఉన్నట్లయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. అట్లా మనకు శక్తి కొనుగోలుగా మనం ఏం చేయాలి, భగవంతుని సేవించాలి. అదేవిధంగా మనం యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఈ విగ్రహాలకి, అక్కడ విగ్రహాలకి ఏదో ఒకటి మనం తీసుకువెళ్ళాలన్నమాట, పత్రం గాని పుష్పం గాని ఏదైనా కానీ మనకి ఏది శక్తికి అనుగుణంగా దాన్ని మనము తీసుకెళ్లాలన్నమాట. తర్వాత కృష్ణునికి నివేదన పెట్టని ఏ పదార్థాలను భుజింపరాదు. ఇక్కడ మందిరంలో ఏదైతే వండుతారో ఆ ఆహార పదార్థాన్ని కృష్ణునికి మొదట నివేదన చేయాలన్నమాట. దీనికి భక్తి సిద్ధాంత మహారాజు మనకు ఒక ఉదాహరణ. భక్తి సిద్ధాంత మహారాజు చిన్న పిల్లవాడుగా ఉంటాడనమాట, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ యొక్క తండ్రి ఆయన మామిడి పండు తీసుకుని వస్తాడు. చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ మామిడి పండు చూసి ఒక పండు తీసుకుని తింటాడనమాట. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వచ్చి భక్తి సిద్ధాంతం మహారాజ్ చెప్తాడనమాట, చూడు నువ్వెంత అపరాధం చేస్తావు, నేను రాధా కృష్ణుల కోసము ఈ మామిడి పండు తీసుకొచ్చాను నివేదన కోసము, ముందుగా నువ్వు తినేస్తావు అని చెప్పి ఆయన మందలిస్తాడనమాట. ఆయన వయసు అప్పుడు 4-5 సంవత్సరాలు, చిన్న బాలుడు అనమాట. ఆ రోజు నుంచి ఆయన తన జీవితం మొత్తం ఈ మామిడి పండులో తినలేదనమాట. మామిడి పండు అనేది అది ఈ పండులోనే ఒక రాజం లాంటిది అనమాట, ఇది పలరాజం అనమాట, అది ఎంతో మధురంగా ఉండేటువంటిది మామిడి పండు. చిన్న వయసులో ఆయన తప్పిదం తెలియకుండా చేశాడనమాట. ఆ రోజు ఆయన రిలీజ్ అయినా నేను అపరాధం చేశాను భగవంతునికి, నేను నివేదన చేయకుండా తినేస్తానని చెప్పి ఆ చిన్న వయసులో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు, నీ జీవితంలో ఇంకా మామిడి పండు తిన్నని చెప్పి. జీవితం మొత్తం ఆయన ఏం చేయ మామిడి పండు తినలేదనమాట భక్తి సిద్ధాంత మహారాజ్. కాబట్టి మనం ఈయన ఉదాహరణ తీసుకోవాలి భక్తి సిద్ధాంత మహారాజ్ని. మనం ఎటువంటి పరిస్థితిలో కూడా భగవంతుని నివేదన చేయనటువంటి ఆహారాన్ని మనం తీసుకోకూడదు అనమాట. తర్వాత ఆధ్యాత్మిక గురువుకు మౌనంగా నమస్కరింపరాదు. ఇక్కడ ప్రభుపాద వారికి మనం నమస్కరించేటప్పుడు మనసులో చెప్పుకోకూడదు, మనం గట్టిగా నమావం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ బుతులే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి అని గట్టిగా చెప్పాలి. అంటే మరీ గట్టిగా కాదు, మనకు వినిపించేటట్టు చెప్పుకుంటే ఓ నరవకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ గురువు నిజ ఆత్మస్థుతి తగదు. గురువు దగ్గరికి వెళ్ళేసి మనల్ని మనం పొగుడుకునేదనమాట, అది కూడా చేయకూడదు. మనం చేసేటువంటిది భక్తియుక్తి సేవంతో కూడా గురువు యొక్క శక్తితో మనం చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి గురువు దగ్గర మనము మనల్ని మనల్ని పొగుడుకోకూడదు అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో అన్య దేవత నింద తగదు. ఒక మనం విగ్రహాల దగ్గర ఉండి ఇతర యొక్క దేవతల్ని మనం దూషించకూడదు. భగవంతుని ముందు ఉండేసి ఆ దేవత ఈ దేవత ఆ దేవత అంత ముఖ్యం కాదు, ఈ దేవత అంత ముఖ్యం కాదు, కృష్ణుడే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా కూడా మనము ఇతర దేవతల్ని దూషించకూడదు, అది కూడా అపరాధం అవుతుంది. ఇవి కొన్ని విషయాలు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ మందిరంలో తిరుగుతుంటాం కాబట్టి, ఎక్కువ మందిరాలకు వెళ్తుంటాం కాబట్టి, వీటిని గుర్తుంచుకొని మనం ఎటువంటి అపరాధాలు జరగకుండా మన భక్తియుక్త సేవ మనం స్థిరంగా చేస్తూ వచ్చినట్లయితే ఈ విగ్రహాలకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తూ, అప్పుడేమవుతుంది మనం రాగానొక భక్తి స్థాయికి చేరుకుంటాము. మనం ఇప్పుడు వైద్య భక్తిలో ఉన్నాం అంటే నియమ నిబంధనలను మనం తప్పనిసరిగా ఆచరించాలి. అట్లా ఆచరించకపోతే ఏమవుతుంది, మనం అభివృద్ధి కాము, ఆధ్యాత్మికమైన అభివృద్ధి రాము, మనలో ఉన్నటువంటి ఈ ఆనందతలు అనేది పోదనమాట. కాబట్టి ఈ నియమాలను ఆచరిస్తూ ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాళ్ళు త్వరితగతిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు, భగవంతునికి తన దగ్గర అవుతారన్న. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఏమైనా ఉందా? డౌట్. జై శ్రీ శ్రీ రాధా గోవింద్ భగవానికి, శ్రీ ప్రభుపాదకి, గురుదేవికి దయ గౌరవ ప్రేమ.